Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే విన్నలా గారి చిత్రం మలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈజ్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి ఇవాళ నేను అంటే యాక్చువల్గా ఇవాళ నా స్వానుభవం ద్వారా చెప్తున్నటువంటి ఒక విషయం అన్నమాట. ఆలోచించడం అనేది మనిషి ఒక్కడికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి పని. మిగతా వాటన్నిటికీ కూడా మెదడు ఉంటుంది, అవి కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆలోచిస్తాయి. ఇప్పుడు ఒక కోత ఉందనుకోండి, ఫస్ట్ కోతిని ఎందుకు తీసుకున్నానన్న డౌట్ మీకు వస్తూ ఉంటే కనుక మీరు చాలా తెలివైన వలసమండి. ఎందుకంటే ఈ మధ్య నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం వాన సైన్యం అనమాట, పొద్దున్న లేచి మొహం కడుక్కోవడానికి వెళుతూ ఉంటే అర్జెంటుకు ముందు ఇవే ఎదురొచ్చి మరీ హాయ్ చెప్తూ ఉంటాయి. అయితే మనమన్న మామూలుగా ఏదైనా ఒక చెట్లు మీద ఉన్న కాయలు అవి చూసి ఇది పండిందా పండిందా అని మనం కొంచెం ఒక టైపులో ఆలోచించి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం. అది కొంచెం పల్లెటూరు కాబట్టి సీతాఫలాలు అవి ఇవి ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తాం, సపోటాలు ఎక్సెట్రా. పైగా అక్కడ కొంచెం పెంచుకునే వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు చెట్లు అవి. ఇవి మాత్రం చక్కగా సపోటా పండిందా లేదా అని చూసి మనకి కనపడనివి ఎక్కడో చెట్ల చాటుల్లో పొదల్లో ఉన్నటువంటి వాటిని కూడా తీసుకుని కరెక్ట్గా పండిందే సెలెక్ట్ చేసుకుని మరీ తీసుకుంటుంది. అంత తెలివితేటలు అంత ఆలోచన శక్తి ఉన్నది అని అంటే ఖచ్చితంగా దానికి కూడా మెదడు పనిచేస్తున్నట్టే కదా. సో ఈ లెక్కన ప్రతి ఒక్క జంతువుకి కొద్దో గొప్ప సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకోండి, డార్విన్స్ థియరీ ఏదన్నా కానివ్వండి, మొత్తానికి దానికి కావాల్సింది ఏదో సర్వైవల్ ఫర్ ది ఫిట్టెస్ట్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఇలాగా మీరు ఏ రూల్ తీసుకున్నా మొత్తానికి దానికి సంబంధించినటువంటి ఫుడ్ని ఎలా వెతుక్కోవాలి అనేది భగవంతుడు ప్రతిదానికి ఒక ఆలోచన శక్తి అనేది పెట్టాడు. అది లేకపోతే మనం అసలు బతకనివ్వం, ఇప్పటికే మనం బతకనివ్వట్లేదు. ఈదేవి పాకేవి ఎగిరేవి అన్నిటినీ మనమేమో చంపుకుని తింటూనే ఉన్నాం, మనిషిని కూడా అథవా కొన్ని చోట్ల పెడుతూనే ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మరి వాటంతటా అవి కాస్త సర్వైవ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాటి ప్రాణరక్షణ వాటికి ఉంటుంది. తాబేళ్ళ లాంటి వాటికి అయితే కనుక వాటి షెల్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి శత్రువు వస్తున్నాడు అంటే తలకాయ ఒకదాన్ని లోపలికి తోసేసుకోవడం, ఇలా హరిణానికి అంటే లేడీకి కాళ్ళల్లో శక్తి ఉంటుంది, ఎంత ఫాస్ట్గానో పరిగెడుతుంది. ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా ఆబ్వియస్లీ ఫాస్టెస్ట్ రన్నింగ్ చీతా ముందైతే కష్టమే అనుకోండి. ఇలా ప్రతిదానికి వెలక్కాయ ఉంటుంది, ఆ వెలగ పండుని తినాలి అని అంటే మనమైతే మామూలుగా కొట్టే దాన్ని నేలకేసి కొట్టి మళ్ళీ దాన్ని అతికించి పొయ్యి మీద దాన్ని కాస్త వేడి చేసి అది మగ్గినట్టుగా అయిన తర్వాత దాన్ని తీసుకుని పచ్చడి చేసుకుని ఇలా నానా రకాలు చేయాలి. అదే మన ఏనుగైతే కరిమింగిన వెలగ మాదిరి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. పై డొల్ల అలాగే ఉంటుంది, ఇంచి కూడా క్రాక్ కానీ చిల్లు కానీ ఉండదు, లోపలిది మాత్రం మాయమైపోతుంది. ఎలా? అది దాని ట్యాక్టిక్స్. ఇలా ప్రతిదానికి ప్రతి ఒక్క జీవికి అది ఎలా జీవించాలి అనే విషయం మీద దానికి మంచి క్లారిటీ ఉంది. ఎటొచ్చి క్లారిటీ లేదు ఎవరికంటే మనకి. ఎందుకంటే మనం ఈ టాటా న్యూస్ని నిజము అని నమ్ముతూ ఉంటాం. ఒక ముఖ్యంగా ఏదైనా సరే ఒక విషయం మీద మనం ఆలోచిస్తున్నప్పుడు బేసిక్గానే ఈ టాటా న్యూస్లు మన ఆలోచన విషయం ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉంటుందో దాని మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అన్నట్టు ఎల్లుండేదో మీటింగ్ పెట్టారట, అక్కడ ఎవరెవరికి ఎంతెంత అప్రైజల్ ఇవ్వాలో ఆల్రెడీ తేల్చేశారంట. ఓన్లీ పిలవడమే ఇంకా బాకీట అని అన్నారు అనుకోండి, ఈ ట ట ట మూడు టాలు. సో ఇందులో ఏది కరెక్ట్ కాదు, కానీ మనకి అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏడాదిగా మనం చేసిన వర్క్ ఏంటి, ఎంత చేసాము, దాన్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, అసలు మీటింగ్లో నువ్వేం చేసావంటే మనం ఏ విధంగా ఆన్సర్ చెయ్యాలి, ఇదంతా నా క్రెడిట్ కిందకే వస్తుందని ఎలా చెప్పాలి, ఇలా రకరకాల ఆలోచిస్తూ స్కెచ్లు వేసుకుని నా ఇదిగా ఉంటాం. అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా మండే బ్లూస్ అంటూ ఉంటారు, అంటే వీక్ డేస్లో పని చేసి చేసి సాటర్డే సండే బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్న ఒక వ్యక్తికి సాటర్డే సండే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత కష్టపడి అన్నీ చేసుకుంటూ ఉంటే మండే వచ్చేసరికి ఒక విధమైన టెన్షన్ వస్తుంది, అబ్బా మళ్ళీ వీక్ స్టార్ట్ అయిందా అని చెప్పి. అలాగా ఈసారి మరి 4 రోజులు వచ్చింది, ఫ్రైడే సాటర్డే సండే మండే సెలవు వచ్చిన తర్వాత ట్యూస్డే రోజు కొత్తగా మండే బ్లూస్ పోయి ట్యూస్డే బ్లూస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 రోజుల నిడివిలో సరే అంతకుముందు జరిగినటువంటి ఆఫీస్లో విషయాలు కానీ ఇంట్లో విషయాలు కానీ ఏవైనా సరే ఆలోచించుకుంటే ఓకే ఇది జరిగింది జరిగింది అని, ట్యూస్డే దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అని ఆలోచించుకుంటే స్కెచ్ చేసుకుంటే ప్రతి దానికి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ అప్పుడు మనకి అది తట్టదు. దీనికోసమనే ఖచ్చితంగా డూ ఆర్ డై సిచ్యువేషన్ అని అంటారు, అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఐదర్ ఇట్ విల్ గివ్ అన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆర్ అ పాజిటివ్ ఇంపాక్ట్. దాన్ని మనం ఏం చేస్తామంటే, కాబట్టి ఎప్పటికైనా సరే ప్రతి ప్రాబ్లంకి ఉండే సొల్యూషన్ గురించి కనుక ఆలోచిస్తే ఎటువంటి ప్రాబ్లమ్నైనా మనం ఇదిగా సాల్వ్ చేయొచ్చు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకో, అసలు డూ ఆర్ డై సిచ్యువేషన్ వరకు మనం రాము. ప్రతిది కూడా రిస్క్ ఎందుకు అని అనుకుంటే కనుక డోలాయమాన పరిస్థితి అంటారు చూసారా, ఆ టైప్లో తయారవుతూ ఉంటుంది. అసలు ఏదైనా సరే మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి లిస్ట్ మీద రాసుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. అది మనం లిస్ట్ మెయింటైన్ చేయండి. లిస్ట్ రాయడం అంటే ఇక్కడ ఏదో సర్కుల్ లిస్ట్ రాసినట్టు అది ఇంత ఇది ఇంత ఇది 1/2 కేజీ ఇది 1/2 కేజీ ఇది కాదు. ఇప్పుడు సే సపోజ్ మనకు ఒక మంచి ఆఫర్ వచ్చిందండి, ఓకే ఆ ఆఫరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నదానికన్నా ఒక 40-50% హైక్ ఉంది, ఆ జాబ్ని మనం ఎన్నుకోవాలా వద్దా, ఇది అసలైన సమస్య. నా మటుకు నేను మటుకు ఎప్పుడు వీటిని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. మామూలు లిస్ట్లే రావడానికి కష్టంగా ఉంటే ఇవన్నీ ఎందుకు అంటారా, ఖచ్చితంగా క్లారిటీ వస్తుందండి. గివ్ ఎ థాట్. అసలు దీనివల్ల ఏమవుతుంది తెలుసా, మనం ఎంత అన్నెసెసరీ విషయాలకి వర్రీ అవుతున్నాము అన్న విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది నాకే స్వానుభవం చాలాసార్లు జరిగింది. ఇప్పుడు ఒక ఆఫరో లేకపోతే ఆఫీస్లో ఏదైనా ఒక ఇష్యూనో ఏదైనా ఉందనుకోండి, సపోజ్ పేపర్ మీద మనం రాసి పెట్టుకోవాలి, కొద్దిసేపటి వరకు మన కడుపులో ఒక రకమైన ఆందోళనగా ఉంటుంది, ఏంటో ఒక తెలియని భయము, ఒక రకమైన ఏదో కీడు జరగబోతోంది అనేటటువంటి ఒక చిన్న ఫీలింగ్ అన్నమాట, వర్ల్పూల్ ఫీలింగ్ అంటారు కానీ, కడుపులో ఏదో 10 సుడిగుండాలు తిరుగుతున్నట్టుగా ఉంటుంది, ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అనే టెన్షన్. అలాంటప్పుడు ఏమీ లేదు, అసలు ఏంటి, వై ఆమ్ ఐ సో స్ట్రెస్డ్, నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, నా ముందున్న ప్రాబ్లం ఏంటి, ఒక పేపర్ మీద రాయండి, ఆఫీస్లో ఏదో ఇష్యూ జరుగుతుంది, ఎందుకు ఫలానా 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 ఫలానా, ఓకే దీనికి సొల్యూషన్ ఏంటి, అంటే మీ కామెంట్ నిజంగా ఇది జరుగుతుందా, మీరు ఎక్కువగా భయపడుతున్నారా, ఎందుకంటే ఆలోచనే అన్నిటికీ మెయిన్ కారణం. ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం చూసారా, ఆలోచన అనేది జీవికి కూడా ఉంది, ఎట్ ది వెరీ సేమ్ పాయింట్ ఆఫ్ టైం అందులో కొంచెం హయ్యెస్ట్ రేంజ్ అయినటువంటి మనిషికి ఇంకొంచెం ఎక్కువ ఉంది. మరి ఈ ఆలోచన సరళి నిజంగా మనల్ని మనశ్శాంతిగా ఉంచడం కోసం మనం ఇంకా ఎక్కువ ఉపయోగపడాలి, కానీ మనల్ని మెంటల్ టెన్షన్ పెట్టే విధంగా కనుక ఉపయోగపడుతూ ఉంటే అది బెస్ట్ కదా. సో అలాంటి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికేటటువంటి విషయం మీద ఒక చిన్న ఆర్టికల్ చదివాను, అప్పుడు నాకు అనిపించింది ఎస్ ఐఎమ్ రైట్ అని.
ఎందుకంటే నేను చాలాసార్లు ఇలా రాసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మొత్తం అంతా ఒకసారి చూసుకుంటే మన కామెంట్ నిజంగా దీనికి ఇట్స్ అ వాల్యూ ఆడెడ్ థింగ్. ఎందుకంటే చాలాసార్లు వీ లీవ్ ద లైఫ్ జస్ట్ ఆన్ అదర్స్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్, బీట్ ఎ బాస్, బీట్ యువర్ పార్ట్నర్, బీట్ యువర్ కిడ్స్, ఎవరైనా సరే కొన్నిసార్లు అలా చేయాల్సి వస్తుంది. బట్ జస్ట్ గివ్ ఎ థాట్, ఒక్కసారి మీరు మీ లైఫ్ని మీ టర్మ్స్ ప్రకారం మీకు నచ్చిన విధంగా ఎందుకు ఉండకూడదు? నచ్చిన విధంగా అంటే ఇక్కడ ఎవరు కూడానునేమో బాస్ని కాదని, తోసిరాజని, మన కంపెనీకి నష్టాలు వచ్చేట్టు ఎవరూ చేయరు. కానీ ఎప్పుడు ఎంతకాలం అని చెప్పి మీరు వాళ్ళ అడుగు జాడల్లో, వాళ్ళ నీడ ఇన్ఫ్లుయెన్స్లోనే పనిచేస్తారు. మీకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంది, మీకంటూ ఒక సొంత ఆలోచన విధానం ఉంటుంది. సో దానికి గనక మీరు కార్యరూపం ఇస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఒకళ్ళకి ఎదురు తిరగాలన్నా, ఒక కొత్త విషయం ఏదైనా ఇంప్లిమెంట్ అవ్వాలన్నా, ఏదైనా సరే అందులో మన అనే ఒక టింజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సరే, అది ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఆ సరేలే ఎవరి కోసమో చేస్తున్నామంటే జీతం ఇస్తున్నాడు, పని చేస్తున్నాను అంతే, ఇదే ఎక్కువ, మళ్ళీ దీనికి ఇంకా ఇంతకన్నా బుర్రబట్టడం కూడా సర్లే అని అన్నట్టుగా ఉంటుంది. అదే కనుక బిజినెస్ అనుకోండి, ఐ మీన్ వాట్ ఎవర్ యు ఆర్ ఇన్ టు, యూఆర్ ప్యాషనెట్ అబౌట్, దానికి మీరు నిద్రాహారాలు మానేసి మరీ కష్టపడతారు, అండ్ ఆబ్వియస్లీ దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో అసలు ప్రాబ్లం రాగానే అర్జెంటుగా బెంబేలెత్తిపోతూ ఉంటాం కదా, అయిపోయింది ఇంకా నా జాబ్ పోయింది, లేకపోతే మా ఇంట్లో పిల్లలు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇంకా నా పని అయిపోయింది, ఇంకా వీళ్ళు బాగుపడరు, ఇలా అనుకునే కన్నా ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ ప్రోస్ అండ్ కాన్స్ థర్డ్, మీ కామెంట్ ఇది ఫార్మాట్. మీ కామెంట్లో గనక మీకు అంటే ఇక్కడ ఏంటంటే నిజాయితీ, మీకు మీ పట్ల నిజాయితీ ఉండాలి. అదేది మన గోలిమా సినిమాలో గోపిచంద్ చెప్పినట్టు, ఐ మీన్ పూరి జగన్నాథ్ చెప్పినట్టు అనుకోండి, గోపిచంద్ ద్వారా చెప్పించినట్టు ఎవరిని వాళ్ళు మోసం చేసుకుంటే అసలు బతకలేదు, పక్కన వాళ్ళు మోసం చేస్తే కొంచెమన్నా బతకడానికి ఆస్కారం ఉంటుందని. అలాగే ఈ కామెంట్స్ రాసుకునేప్పుడు ఇట్ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ వెరీ ఆనెస్ట్, టు బి ప్రిసైజ్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ యూ, మీరేంటి అనేది ఆ కామెంట్లో తెలియాలి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీరు చేస్తున్న పని రైటా రాంగా, అసలు మీరు నిజంగా ప్రాబ్లంలో ఉన్నారా లేకపోతే ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటున్నారా. అంటే కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించడం వల్ల ప్రాబ్లం భూతద్దంలో కనపడుతుంది, దానికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంటుంది బట్ అది ఎవరికి అర్థం లేదు. సో అలాంటి ఒక కథని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఇది కథ కాదు, జరిగిన సంఘటన. ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇంత సింపుల్గా ఉన్న విషయాన్ని మనం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నామా అని. అదేంటని చెప్తాను, చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు అజయ్ విన్నలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
And you are listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ అసలు ఒక ప్రాబ్లం, దానికి సొల్యూషన్, ఇలా రకరకాలుగా మనము ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎలిమినేషన్ పద్ధతిలో ఏం చేయొచ్చు అనేది లిస్ట్ రాసుకుంటే కనుక ఏ ప్రాబ్లం ఉండదు అనే విషయమే నేను చెప్తూ ఒక ఆర్టికల్ గురించి చెప్తానన్నాను కదా. విషయం ఏంటంటే, సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్ వాళ్ళ మిలిటరీతోటి చైనాని కంప్లీట్లీ ఇన్వేడ్ చేసేసింది. షాంఘైని కూడా తన అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్న ఈ శత్రువుల ఆస్తులన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. ఒకవేళ ఈ శత్రువుల్ని వాళ్ళ అంటే వాళ్ళు కంప్లీట్లీ ఇన్వేడ్ చేసేసి వాళ్ళ ఆస్తుల్ని తీసుకునే క్రమంలో ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళకి కోఆపరేట్ చేయట్లేదు అన్న అనుమానం వస్తే అర్జెంటుగా షాంఘైలో ఉన్న బ్రిజ్ హౌస్ అనే ఒక బిల్డింగ్కి పంపించేది ఆ శత్రువుల్ని. ఆ బ్రిజ్ హౌస్ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే అదేదో హాంటెడ్ హౌస్ లాగా అనమాట. అక్కడ జపాన్ వాళ్ళ ఈ మిలిటరీ ఈ దాని ఏమంటారు డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు కదా, ఆ సంస్థ ఒకటి ఉంది కెర్పీ తాయ్ అని. ఆ ఆఫీసర్స్ అందరూ ఆ బిల్డింగ్లో ఉంటారు, ఆ బ్రిజ్ హౌస్ బిల్డింగ్లో. ఇంట్రోగేషన్ పేరుతోటి వాళ్ళు పెట్టే చిత్రహింసల కన్నా మనంతట మనం హ్యాపీగా విల్లింగ్గా చచ్చిపోవడం బెటరు అనిపించేటట్టుగా ఉంటాయంట అక్కడ శిక్షలు. సో ఆ చిత్రహింసలు తలుచుకుని భయపడిపోయి అక్కడికి పంపించండి అని అనగానే అర్జెంటుగా కొందరు ఆత్మహత్యలు చేసేసుకునే వాళ్ళ, ఇంకొంతమంది ఏదో ధైర్యం చేసి తప్పించుకుందాం అని అనుకుని అక్కడికి వెళ్ళినా కూడా ద వెరీ నెక్స్ట్ మూమెంట్ అక్కడికి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే అంటే హార్డ్లీ ఒక 10 రోజులు కూడా లేదు ఈలోపే చచ్చిపోయేవాళ్ళంట. అలాంటి భీభత్సమైన పరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళల్లో ఒకతను లిచ్ఫీల్డ్. ఇతను ఒక అమెరికన్ ఎంప్లాయీ. మరి అమెరికన్ ఎంప్లాయీ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటారా, చెప్తారు. అతను అమెరికా కంపెనీ అయిన ఏషియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజర్గా షాంఘైలో వర్క్ చేస్తున్నాడు. జపాన్, జర్మనీ, ఇటలీలతో కలిసి ఇంగ్లాండ్, రష్యా, అమెరికాలతో యుద్ధం చేస్తాం. సో అందుకని ఏదో వాళ్ళ అంటే అపోనెంట్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు శత్రువులే కాబట్టి అమెరికన్ కంపెనీలో యుద్ధం ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి తన మీద కూడా వీళ్ళకి శత్రుత్వం అనేది ఉండదు జపాన్ వాళ్ళకి. సో అందుకని వీళ్ళది అమెరికన్ కంపెనీ కాబట్టి ఆ కంపెనీ ఆస్తులన్నింటినీ కూడాను కంప్లీట్లీ టేక్ ఓవర్ చేయడం కోసం అని చెప్పి జపాన్ సైన్యం ఒక ఆర్మీ లిక్విడేటర్ని పంపించింది ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి, ఏషియా లైఫ్ ఇన్సూరెన్స్. అయితే సరే, అతను జపాన్ సైన్యంలో అడ్మిరల్ స్థాయి అన్నమాట ఈ ఆర్మీ లిక్విడేటర్ ఎవరైతే ఉన్నాడో అతను. సో షాంఘైలో ఉన్న మీ స్థిర చరాస్తులు అన్ని వివరాలు నాకు ఒక పేపర్ మీద డీటెయిల్డ్గా ఇవ్వండి అని అడిగారు. స్థిర చరాస్తులే కాదు, ఒకవేళ వీళ్ళు ఎవరైనా తాకట్టు పెట్టుంటే ఆ ఆస్తుల లిస్టు కూడా మొత్తం కావాలి అని అడిగారు. సరే, ఈ లిచ్ఫీల్డ్ ఏం చేశాడంటే ఇంకా వేరే వే అవుట్ లేదు, శత్రువులు పైగా మొత్తం అసలు జపాన్ సైన్యం మామూలుగా ఇన్వేడ్ చేయలేదు, వచ్చింది అడ్మిరల్ స్థాయి మనిషి కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా వేరే వే అవుట్ లేక తిట్టుకుంటూనే అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. అయితే $7.5 lakh విలువైన సెక్యూరిటీలు ఉన్న ఒక్క ఎంట్రీని మాత్రం వదిలేశాడు. అది వాళ్ళ హాంకాంగ్ ఆర్గనైజేషన్కి చెందిన ఆస్తులు అన్నమాట. అప్పటికి ఇంకా హాంకాంగ్ చైనా ఏలుబడిలో లేదు. అందుకని ఏంటంటే టెక్నికల్లీ స్పీకింగ్ అతను చేసింది కరెక్టే, కానీ అది ఫస్టే చెప్పు ఉండాలి. బట్ చెప్తే ఆ ఏడ్సేవలే అది కూడా రాసాయి అని అంటారేమో అన్న భయం కొద్దీ చెప్పలేదు. సర్లే వదిలేద్దాము, చూడకపోతే మరీ మంచిది, ఒకవేళ చూస్తే ఇది హాంకాంగ్ది కదా చైనాలోది కాదు కదా అని ఏదో ఒకటి చెప్పచ్చు అని అనుకుని అది లేకుండా లిస్ట్ తయారు చేసి ఇచ్చేసాడు. వాళ్ళు
ఇతను ఆఫీస్లోనే బాగా టెస్ట్ చేసి ఆ లిస్ట్ అంతా వెరిఫై చేసుకుని చెక్ లిస్ట్ చేసుకుంటూ అన్నీ ఏవైతే తను రాసిన ప్రతి ఒక్క షేర్ డీటెయిల్ ప్రతి ఒక్క ఆస్తుల డీటెయిల్ని కూడాను క్రాస్ వెరిఫై చేసుకుంటూ కూర్చున్నారు అక్కడే. కొద్ది రోజులకే జపాన్ వాళ్ళు ఆ ఈ సెక్యూరిటీస్ విషయం మీద హాంకాంగ్ది కూడా ఉన్నది అన్న విషయము ఒక శనివారం రోజు కనిపెట్టేశారు. ఆ టైంకి ఈ లిస్ట్ ఇచ్చిన లిచ్ఫీల్డ్ ఆఫీస్లో లేడు. ఆ జపాన్ అడ్మిరల్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళ చీఫ్ అకౌంటెంట్ని పిలిచి, మీ మేనేజరు దొంగ, దేశద్రోహి, ఇదొక్కటే దాచలేదు, నాకు తెలిసి ఇంకా చాలా దాచాడు, అండ్ బ్రిస్ హౌస్కి పంపిస్తున్నాను, అన్ని కక్కుతాడు దెబ్బకి అని చెప్పి ఓ కోపంతో అసలు ఊగిపోయి నానా బీభత్సం చేశాడు. అందరికీ భయం పట్టుకుంది. చీఫ్ అకౌంటెంట్ సండే పొద్దున్నే అతని ఇంటికి వచ్చి, లిచ్ఫీల్డ్ ఇంటికి వచ్చి, బాబు ఇది విషయము, రేపు అతని మొహం ఎలా చూస్తారేమో నాకైతే తెలియదు, నిన్న అసలు మొత్తం ఆగ్ బబూలా అయిపోయాడు, ఓ చిందులు దొక్కేశాడు అనేసరికి ఇంకా అసలుకి ఇతనికి ఒక్కసారిగా షాక్ అన్నమాట. రేపు ఏమవుతుంది అన్న వర్రి స్టార్ట్ అయింది. సాటర్డే రోజు తన ఆఫీస్లో లేడు, సరే అయిపోయింది. ఒకవేళ ఎదురుకుండా ఉండుంటే అప్పుడే లిచ్ఫీల్డ్ని అక్కడికి పంపించేసేవాళ్ళు బ్రిస్ హౌస్కి. సరే అకౌంటెంట్ మీద అరిచాడు కాబట్టి మరి ఇప్పుడు రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి అని వర్రి అయ్యాడు. ఆలోచించిన కొద్దీ అవే భయాలు అలా మొత్తం కడుపులో అంత గందరగోళంగానే, నింద చెప్పాను చూసారా కడుపులో 10 వర్ల్ పూల్స్ తిరుగుతున్నట్టు ఉంటుంది అని, బికాజ్ ఐ హావ్ ఫేస్ దిస్ మెనీ టైమ్స్, అందుకే నేను బాగా కనెక్ట్ అయ్యాను దీనికి. సరే మొత్తానికి అలా అసలు ఆలోచనల్లోంచి బయటకు రావడానికి తన వల్ల కావట్లేదు. ఎన్నో రకాలు డైవర్ట్ ట్రై చేశాడు, పుస్తకాలు చదివాడు, ఏమైనా సరే ఏది చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఈ ఆలోచన డామినేట్ చేస్తాడు. అయితే అసలు ఈ టెన్షన్ నుంచి బయటపడి విడిగా ఆలోచిస్తే తప్ప ఎటు తేలదేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది. సరే లేచి కూర్చుని, ఓకే ఆల్ రైట్, ఒకసారి మెదడు అంతా తుడిచేద్దాం, క్లీన్ స్లేట్ పెట్టుకుందాం, ఓకే డన్, అసలు ఇప్పుడు నేను దేని గురించి వర్రీ అవుతున్నాను అని ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఆలోచించడం కాదు, ఒక పేపర్ మీద రాసుకున్నాడు, నేను ఇప్పుడు నా ముందు ఉన్న ప్రాబ్లం ఏంటి, నేను దేని గురించి ఆలోచిస్తున్నాను. రాసుకున్నాడు, పక్కన ఆన్సర్ రాశాడు, బ్రిజ్ హౌస్కి పంపిస్తారని. ఓకే డన్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు నా ముందు ఉన్న బేస్ ఏంటి, నేనేం చేస్తే దీనికి సొల్యూషన్ వస్తుంది అని క్వశ్చన్ రాసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఆన్సర్, అడ్మిరల్కి జరిగింది ఇది, నాకు ఏ దురుద్దేశము లేదు అని చెప్పడం అని ఆన్సర్ రాసుకుంటున్నాడు. దాని కింద కామెంట్, తన కామెంట్ కూడా పెట్టుకున్నాడు. ఫస్ట్ పాయింట్, వాడికి ఇంగ్లీష్ రాదు జపాన్. ఏ ట్రాన్స్లేటర్ ద్వారా చెప్పినప్పుడు మేబీ నేను చెప్పిన ఆన్సర్ కానీ నేను చెప్పినటువంటి ఎమోషన్, ఆ మాడ్యులేషన్ ఏదైతే ఉందో అది కానీ సరిగ్గా కనుక ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వాడికి ఇంకా కోపం రెట్టింపవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా తను అనుకున్న ఆన్సర్ ఏంటి, నాకు ఎటువంటి దురుద్దేశం లేదండి, నేను ఏదో అది అందులోకి రాదు కదా, చైనాలోకి రాదు కదా అని చెప్పి నేను రాయలేదు అని ఇలా చెప్తాము మామూలుగా మనం చెప్పేటప్పుడు అభ్యర్థనగా, భయం వేస్తూ ఉంటాయి. బట్ ఇదే విషయము ట్రాన్స్లేటర్ చెప్పాడు అనుకోండి, నాకే దురుద్దేశం లేదు, అసలు నాకు దాంతో సంబంధమే లేదు, నేను అసలు అది దృష్టిలో పెట్టుకుని చేయనే లేదు, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చేస్తాను కదా అని చెప్పాడు అనుకోండి, సపోజ్ ఇంత నిర్లక్ష్యమా నీకు అని చెప్పి ఉన్న కోపానికి తోడు ఇది కూడా యాడ్ అయ్యి బిజ్ హౌస్కి పంపించడం ఏం కర్మ, ఏకంగా పైకే పంపిస్తాను. సో ఇది అడ్డం తిరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, పారిపోవాలి. దానికి మళ్ళీ కామెంట్ రాసుకున్నాను, పారిపోవడం అనేది అసంభవం, ఎందుకంటే జపాన్ మిలిటరీ మామూలుగా లేదు, అడ్మిరల్ సైన్యాన్ని పంపించి మరీ రప్పిస్తాడు, నేనేం చెప్పినా ఇంక అప్పుడు అస్సలు వినడు, ఆల్రెడీ పారిపోయాను అంటే అదో తప్పు చేశానన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంది కాబట్టి అప్పుడు ఇంకా గ్యారంటీగా కన్ఫర్మ్ చేసుకుంటాడు. థర్డ్ పాయింట్, రేపు ఆఫీస్ మానేసి లీవ్ పెట్టేసి ఇంట్లోనే కదలకుండా కూర్చోవడం. దానికి మళ్ళీ కామెంట్ రాసుకున్నాడు, అడ్మిరల్ సైన్యాన్ని పంపించి మరీ ఇంటికి గ్యారంటీగా, ఎక్కడుంది అడ్రస్ అది ఇది కనుక్కొని, అప్పుడు ఎందుకు రాలేదు అంటే నువ్వు తప్పు చేసావు, నాకు భయపడుతున్నావు కాబట్టే రాలేదు, ఇది ఇంకొకటి. ఫోర్త్, ఏమీ జరగనట్టు రేపు చాలా మామూలుగా ఆఫీస్కి వెళ్ళాలి. కామెంట్. ఈ ధీమా ఎందుకంటే అడ్మిరల్ బిజీగా ఉండొచ్చు, దీని గురించి మర్చిపోవచ్చు, గుర్తొచ్చిన తర్వాత అడుగుదానులే అనుకుని ఊరుకోవచ్చు, శనివారం నాటి కోపం సోమవారానికి కొంచెం చల్లారు ఉండొచ్చు. నేను చెప్పేది అట్లీస్ట్ విని నా సమాధానంతో కనీసం గివెన్ ఏ ఛాన్స్. ఇందాక ట్రాన్స్లేటర్ చెప్పిన దాంట్లో ఖచ్చితంగా 90%, బట్ అట్లీస్ట్ ఒక 10% ఛాన్స్ అయితే నేను చెప్పింది వినేటటువంటి అవకాశం ఉండి ఉండొచ్చు కదా. అలా జరగచ్చు. ఒకవేళ గుర్తొచ్చిన తర్వాత అడగచ్చులే అని అనుకోవచ్చు. కన్విన్స్ కాకపోతే సమాధానంతో, కాకపోయినా మనం ఇప్పుడు చేసేది ఏం లేదు, చెడ్డ చేనికి మూడు మంచెల అని చెప్పి ఆల్రెడీ అవ్వాల్సిందేదో అయిపోయింది. ఇప్పుడు నేను దాని గురించేమో ఇంకా నేను ఏం చేయాలని ఆలోచిస్తే మాత్రం వేస్ట్. ఈ సామెత మీకు తెలుసు కదా, చెడ్డ చేనికి మూడు మంచెలని. ఆల్రెడీ పొలం పాడైన తర్వాత ఇప్పుడేమో మూడు మంచెలు వేసి అవసరం లేదు. ఇంతకన్నా సిచ్యువేషన్ ఇంకా వర్స్ ఏం అవ్వదు. అయితే గీత అక్కడికి వెళ్ళిపోవడం తప్ప, అది ఎటు ముందే మనం ఫిక్స్ అయిపోయాం. అవ్వకుండా ఉండడానికి ఏంటన్న విషయం మీద ఆప్షన్స్ ఇప్పుడు మనం చూస్తున్నది కాబట్టి ఊరుకోవచ్చు. సో నందో రాజా భవిష్యత్తు అన్న ఉద్దేశంలో ఆశ పెట్టుకుని రేపటిదాకా బతకడం బెస్ట్ తప్ప, లేకపోతే భయంతో ఇప్పుడే చచ్చిపోయేటట్టున్నాను అనుకుని అలాగా కూర్చున్నాను. ఇట్లా రాసుకున్న తర్వాత హీ వాజ్ ఫీలింగ్ బెటర్. ఓకే, ఈ నాలుగిట్లో నాకు తోచింది ఇది, ఇది బెస్ట్ అనిపిస్తుంది అని. అప్పుడు ఇంకా శ్రీశ్రీ కవిత్వం టైప్లో నష్టాలు కష్టాలు తాపాలు కోపాలు తాపాలు రాని అన్న టైప్లో అనుకుని, ఏమన్నా రాని నేను స్ట్రాంగ్గా ఉంటాను అని నిశ్చింతగా నిద్రపోయాడు. నెక్స్ట్ రోజు ఏం జరిగిందనేది నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు అజయ్ విన్నలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media SoundCloud. Are, asale Mind Media talk shows trendy ga infotainment tho andarni alaristunayi kada. Mari Mind Media lo meeku nachina show ni miss ayyara? No problem. Meeru vinalekapoyina podcast lanni oke chota soundcloud.com/mindmedia lo vinochu. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమం. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనము దాని గురించి విశ్లేషించి ఆలోచించి కాస్త మంచి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఆ టెన్షన్తో ఓ ఇదైపోకూడదు అనే విషయం మీద నేను చదివిన ఒక ఆర్టికల్ గురించి నేను చెప్తూ ఉన్నాను కదా. అయితే ఏమైంది, నెక్స్ట్ రోజు సరే ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల, అంటే అంతకుముందు రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మొహం చాలా ప్రసన్నంగా ఉంది. పొద్దున్న లేచేసరికి అడ్మిరల్ సిగరెట్ కాలుస్తూ అలా ఓరగా ఒకసారి చూశాడు. బేబీ భయంతో సరిగ్గా నిద్రపోలేదేమో, మొహం పీక్కుపోయి ఉన్నదేమో అనో, మరి ఏంటో మొత్తానికి చూశాడు. ఎందుకు ఇలా ఉన్నాడా అని ఆలోచించుంటే, ఒకవేళ అలా భయంగా ఉన్నాడు అనుకోండి, వీడెందుకు ఇలా ఉన్నాడు అని ఆలోచించుంటే మేబీ శనివారం విషయం గుర్తుకొచ్చాడు.
అదేం లేకుండా ఎప్పట్లాగే చాలా కులాసాగా అటు ఇటు తిరుగుతూ తన పంతం చేసుకుంటూ కనపడేసరికి మొత్తానికి ఆ థాట్ రాలే అసలు అడ్మిరల్కి. వేరే చోట్ల జరుగుతున్న యుద్ధంలో అసలు మనం గెలుస్తామా గెలవమా, అక్కడ సైన్యం ఎంత ఉంది, వాళ్ళకి ఆర్మ్స్ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, ఇంకెక్కడి నుంచన్నా ఆర్మ్స్ మనం తెప్పించుకోవాలా, ఇంకెక్కడైనా సైన్యం మిలిటరీ ట్రూప్ని అక్కడ బేస్ క్యాంప్ క్రియేట్ చేయాలా, ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు తను. సో ఆ రోజు పొద్దున్నేనే ఇక్కడ బేస్ క్యాంప్లో కొంచెం ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది అన్న విషయం తెలిసింది అడ్మిరల్కి. మరి ఆబ్వియస్లీ ఆ పొజిషన్లో ఉన్నవాడు ముందు దాని గురించి ఆలోచిస్తాడు కదా, చాలా కాదు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇతను తన పనులు తను ఉన్నాడు. ఇంకో 6 వారాల్లో అడ్మిరల్కి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. ఆ సెక్యూరిటీల విషయం కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇది నిజంగా 1942లో జరిగినటువంటి ఒక ఒరిజినల్ ఇన్సిడెంట్. ఒక 3 ఏళ్ల తర్వాత యుద్ధము అయిపోయింది, జపాన్ ఏమో ఓడిపోయింది, అతను క్షేమంగా బయటపడి సొంతగా ఒక ఇన్సూరెన్స్ ఫైనాన్స్ బిజినెస్ పెట్టుకుని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మంచి జీవితాన్ని గడిపాడు. అది దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, చాలామంది అందులో నేను కూడా ఉన్నాను అనవసర విషయాల గురించి ఎక్కువ భయపడుతూ. అనవసర అంటే ఇక్కడ ఒక నేను ఒకటి చెప్తాను అంటే ఇట్స్ అబౌట్ ద పర్సెప్షన్. నాకు అనవసరం అనిపించింది మీకు అవసరం అనిపించవచ్చు, మీకు అనవసరం అనిపించింది నాకు అవసరం అనిపించవచ్చు. ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది అవసరమా అనవసరమా అని. బట్ ఇది నాకు నేను చెప్పుకుంటున్నాను. అట్ ది వెరీ సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు కూడా ఇది వర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీరు కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు. ఎంత అవసరమైనదైనా సరే మనము ఒక విషయం గురించి ఎంత ఆలోచిస్తూ ఉంటే ఇంకా దాంట్లో డ్వెల్లింగ్ కంప్లీట్లీ వీఆర్ ఇన్ టు ఇట్ అనుకుంటే కనుక ఆ టెన్షన్ తోటే ముందు మనకి సగం కళావిహీనంగా తయారవుతాం మనం. ఈ విషయాన్ని యాక్చువల్గా నేను మా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏ విషయమైనా సరే ఒక ప్రాబ్లం ఉంటే ఒక 10 నిమిషాలు మాక్సిమం అరగంట, ఇంకా తర్వాత దాని గురించి అసలు ఆలోచించాలి. ఓకే అయిపోయింది జరగదు జరుగుతుంది వదిలే అన్నట్టుగా అది ఏమిటో 6 నెలలు సావాసం చేస్తే అంటారు, కానీ ఏంటో అది మాత్రం నాకు అబ్బలేదు. చాలా విషయాలు అలా మారుతూ ఉన్నాయి కానీ ఇది ఇంకా అబ్బలేదు. బట్ నిజంగా ఇది ఎంత వర్క్ అవుతుంది అనే విషయము ఇంత అంటే ఒక మృత్యుముఖం నుంచి బయటపడ్డ లిచ్ఫీల్డ్ని చూసిన తర్వాత మటుకు నాకు ఈ ఆర్టికల్ చదివిన తర్వాత హా ఎస్ అని వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో పదండి ముందుకు పదండి తోసుకు అన్నట్టు టీటీ అన్నట్టు అంత ఆవేశం వచ్చేసి గ్యారంటీగా మనం మారాలి అని మాత్రం అనిపించింది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది తెలీదు, ట్రై చేయడమే అంతే మానవ ప్రయత్నం. కానీ నిజంగా చాలామంది ఇలాగే రేపు ఆఫీస్లో ఏదో జరుగుతుంది, శనివారం ఏదో ఇష్యూ జరిగింది, లేట్ నైటో లేకపోతే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆ ఇష్యూ గురించి అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, సోమవారం మళ్ళీ మనం వెళ్ళేటప్పటికి ఆ ఇష్యూ అలాగే ఫ్రెష్గా ఉంటుంది అని అనుకుని ఈ సండే అంతా కూడాను ఏమవుతుంది, ఏం జరుగుతుంది తెలుస్తుందంటావా, మెయిల్ పెట్టావా పెట్టలేదా, ఒకవేళ పెట్టకపోతే సీసీలో ఎవరు లేరా, ఉంటే ఎందుకు ఉన్నారు, వాళ్ళని ఎందుకు సీసీలోకి లాగారు, లూప్లో పెట్టారు అని అంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఈ టార్చర్ తోటి అమ్మా అసలు మామూలుగా ఉండదండి. దీనికన్నా ఫోన్ చేసేసి యథోసంత ఏదో ఒకటి మాట్లాడేసుకొని సార్ట్అవుట్ చేసుకోవడం బెస్ట్ అని అనిపించేటట్టుగా తయారవుతుందన్నమాట. ఇంకా అలా కాకుండా అసలు చాలా సిచ్యువేషన్స్లో ఈ విధంగా జరుగుతుందేమో, మేబీ మనం చెప్పిందే కరెక్టేమో, ఇదే మన భయమే కరెక్టేమో, అందుకే వాడు వచ్చాడేమో, ఎవరన్నా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు అనగానే కొంతమందికి ఇంకా అసలు మామూలుగా ఉండదు. సో ఇంత భయంకరంగా ఉంటాయి. ఎప్పుడు కూడా వాస్తవాల కంటే ఊహలే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ మరీ మనం హడలిపోయేంత భయము అట్లాంటివి ఏమీ లేవు. మేబీ లిచ్ఫీల్డ్ లాగా మనం కూడా ఆ ప్రాబ్లం స్వరూపం ఏంటి, దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి, దానికి ప్రోస్ అండ్ కాన్స్ మనం అనుకుంటున్నది ఏంటి, అక్కడ జరిగితే ఈ విధంగా అంటే మనకి వచ్చిన థాటే ఖచ్చితంగా పెట్టేసి ఓకే ఏం జరగదు అనుకోవడానికి లేదు. ప్రతి ప్రాబ్లంకి కొన్ని రకరకాల యాంగిల్స్ ఉంటాయి, అన్ని యాంగిల్స్లోనూ ఆలోచించాలి. ఆలోచిస్తేనే కానీ మనకు సొల్యూషన్ రాదు. సో అన్ని అభిముఖాల్లోనూ ఇది జరిగితే ఇది జరుగుతుంది, ఒకవేళ ఇది కాకపోతే ఇలా అంటాడు, ఇలా అన్నప్పుడు ఇలా జరుగుతుంది, ఇలా కాకుండా ఒకవేళ ఈ విధంగా అంటే ఇలా జరుగుతుంది, ఇలా అన్ని రాసుకుంటే గనక ఖచ్చితంగా మన భయాలు తగ్గుతాయి. అండ్ రాసుకోవడంతో ఆపేయకూడదు, దాన్ని మన మనసు పట్టించుకొని అది అమలు కూడా చేయాలి. అప్పుడు ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే ఖచ్చితంగా మనం ఫేస్ చేయగలం అని నాకు అర్థమైంది. ఇది ఇంతకుముందు నేను చాలా రాసుకునేదాన్ని, బట్ ఈ మధ్య ఏంటంటే మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, అమ్మో ఇది కాకపోతే ఏంటి మన పరిస్థితి అని. దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి భయపెట్టే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడే మనం చాలా నిబ్బరంగా ఉండాలి. పేపర్ మీద పెట్టిన ప్రతిదీ కూడాను మనకి వెనకాల ఒక చేతావని అంటారు చూసారా, అలా వస్తూ ఉంటుందన్నమాట. ఇది జరిగితే ఏంటి మన పరిస్థితి, అమ్మో ఉద్యోగం పోతే ఏంటి, నా పెళ్ళం బిడ్డలు ఏమైపోతారు, ఇది ఫస్ట్ వచ్చేది, రోడ్డును పడతాం, ఇంకొక ఆప్షన్ ఉంటే తప్ప మనం ఇది చేయకూడదు అని. ఈ ఏదైతే మనల్ని వెనక్కి లాగుతుందో దాన్ని మనము ఒకసారి గనక పక్కన పెట్టి అసలు ప్రాబ్లం ఏంటి, నా దగ్గర తప్పు లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను, ఫినిష్. ఎక్కడో మహామహా ఫ్రాడ్లు చేసేవాళ్ళే భయపడట్లేదండి, చక్కగా మన పని మనం చేసుకుంటూ జీతం చేసుకుంటున్నందుకు మనం ఎందుకు భయపడాలి, ఈ ఒక్క విషయం చాలు అది. సో ఇప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అర్జెంటుగా మీరు కూడా పేపర్ మీద రాసుకొని ఆ ప్రాబ్లం స్వరూపాన్ని, దాని ప్రోస్ అండ్ కాన్స్ని, మీ కామెంట్ని నిజాయితీగా రాసుకోండి. తప్పు చేసినా కూడాను రాసేసుకుని ఆ ఓకే ఏం కాదనుకోకుండా, ఓకే. సో అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇదండి చిన్న విరామం తీసుకున్నాం, తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాం.
మీరు వింటున్నారు అజయ్ వెన్నెలా గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్ని ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళ్ళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం ప్రాబ్లము, దాన్ని భయపడిపోయి బెంబేలు పడిపోయి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే కనుక దానికి వచ్చే సొల్యూషను, దానికి ఉన్న వేస్, ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవాళ మస్ట్ వాచ్ మూవీ కూడా దీనికి సంబంధించింది, అయితే మరింత బాగుంటుందని అనిపించి తీసుకున్నాను. నిజానికి ఇది రీసెంట్గా వచ్చిన డీసెంట్ హిట్, అందరూ చూసిందే, బట్ స్టిల్ ఏంటంటే ఆ టేకింగ్ కానీ ఆ విధానం చాలా బాగుంది. కాబట్టి దీని గురించి ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే మస్ట్ వాచ్ అన్నది యాడ్ చేయడానికి ఖచ్చితంగా అర్హురాలు. అర్హురాలు ఏంటి కదా, అర్హు ఈ ఖచ్చితంగా ఈ మూవీ డిజర్వ్స్ దట్ అన్న ఉద్దేశంలో చెప్తున్నాను. మూవీ పేరు దృశ్యం. మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ 5 భాషల్లో వచ్చింది. అన్నిట్లోనూ చాలా మంచి డీసెంట్ హిట్. శ్రీప్రియ దీనికి డైరెక్టర్ తెలుగులో, అయితే మామూలుగా మనము శ్రీప్రియ అనగానే మనకు గుర్తొచ్చేది అంతులేని కథలు, ఆ వీడో క్యారెక్టర్ ఉంది కదా మిషన్ కుడుతూ ఉంటుంది ఆ క్యారెక్టర్, అది చూసినప్పుడు సరేలే ఏదో ఓకే అనిపిస్తుంది తప్ప ఇంత టాలెంట్ తనలో దాగున్నది అన్న విషయం మనకు తెలియని కూడా తెలియదు. యాక్టింగ్ పరంగా పక్కన పెడితే స్టోరీని తను తీసుకున్న విధానము, స్క్రీన్ ప్లే అదంతా కూడా అంటే డిఫరెంట్ యాంగిల్స్, ఒక పేరెంట్లో ఉండే డిఫరెంట్ యాంగిల్స్ ఎంత చక్కగా చూపించిందంటే ఎక్సలెంట్. అసలు హిందీలోనేమో అజయ్ దేవగన్ శ్రియా, తర్వాత పోలీస్ ఆఫీసర్గా టబు చేశారు, అలాగే తమిళ్లో కమల్ హాసన్ గౌతమి చేశారు, తెలుగులో వెంకటేష్ మీనా ఇలా. బట్ ఆ పాప మాత్రం సేమ్ అన్నిట్లోనూ, చక్కగా ఆ అమ్మాయి బాగా భలే చేసింది అసలు ఆ అమ్మాయి కూడా. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే తెలుగులో నదియా ఎంత క్రూయల్ అంటే అదే తనకు కూడా తన పిల్లాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక స్వార్థమే. అదేవిధంగా వెంకటేష్ మీనా కూడా అంతే చక్కగా యాక్ట్ చేశారు, నిజంగా పేరెంట్స్ అంటే వీళ్ళే అనిపించేటట్టుగా ఉంటుంది ఆ మూవీ చూస్తే. అండ్ మనం ఎప్పుడూ మాట్లాడుకునేటటువంటి ఒక అంటే టెక్నాలజీ బేస్డ్ డిజిటల్లో వచ్చేటటువంటి ఫ్రాడ్స్ కానీ లేకపోతే దానివల్ల వచ్చే నష్టాలు వీటి మీదే ఎక్కువగా ఉంటుంది. ఒక అమ్మాయి ఒక ఏదో కాలేజ్ తరఫు నుంచి ఒక టూర్కి వెళ్ళడం, అక్కడ చేతిలో మొబైల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫోటోలు తీయడం, ఇలాంటి క్రమంలో ఆ తర్వాత పాప మా అమ్మాయి తప్పేమీ లేకపోయినా కూడా ఆ అమ్మాయి దీనికి బలవ్వడం, తను మామూలుగా ఏదో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఫోటోలు తీస్తారు, ఆ తర్వాత అతను వచ్చి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇదే ఊర్లో. ఈ అబ్బాయి మన వెంకటేష్ అస్సలు చదువుకున్నటువంటి ఒక కేబుల్ ఆపరేటర్, పెద్దంత చదువుకోలేదు, 4వ క్లాస్ వరకే చదువుకుంటాడు. సరే తను తన సినిమాలు విపరీతంగా చూస్తాడు, మూవీ బఫ్ అన్నమాట. ఏ సినిమా వచ్చినా సినిమా అన్న 3 అక్షరాలైతే చాలు, భాషా భేదం లేదు అసలు. సో తమిళ మలయాళం ఇలా అది చూస్తూ ఉంటాడు. దీని ద్వారా తనకు వచ్చినటువంటి నాలెడ్జే చాలా ఎక్కువ, చదువుకున్న దానికన్నా కూడాను దీని మీద వచ్చిన నాలెడ్జే ఎక్కువ. అలాంటి ఒక క్రమంలో ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని తెలిసి, అంటే అబ్బాయి వచ్చి ఊర్లో వీళ్ళ ఇంటి ముందర తను ఏదో బయటకు వెళ్ళినప్పుడు నువ్వు నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, నువ్వు కనుక నేను చెప్పిన చోటుకి రాకపోతే నేను ఈ ఫొటోస్ అన్నీ ఇంటర్నెట్కి అప్లోడ్ చేస్తాను అని అన్నప్పుడు ఈ అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి ఎందుకు టెన్షన్ పడుతున్నదా అని అర్థం కాక ఆ తర్వాత తనను వెంబడిస్తూ వాళ్ళ అమ్మను తను కలిసి వెళ్తారు. వాళ్ళ అమ్మ ఏమో ఇంకా కొట్టి చంపేస్తుంది, ఎందుకంటే అప్పుడు జరిగిన మాటల క్రమంలో కొంచెం అసభ్యంగా మాట్లాడేసరికి కోపం వచ్చి కొట్టి చంపేస్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి మూవీ టేకింగ్ కానీ ఆ విధానము చాలా చక్కగా నీట్గా అసలు ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, ఆ తర్వాత ఆ అమ్మాయి పడే టెన్షను ప్రాణం పోయింది అని తెలిసినప్పుడు ఇంకా వీళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటే వెంకటేష్ మీరేం కంగారు పడకండి అని, అంటే మెయిన్ ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఫ్యామిలీకి ఇచ్చే ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఆ టేకింగ్ మటుకు. అసలు ఏం జరగనట్టే వెంకటేష్ చాలా కూల్గా ఉంటాడు, లోపల ఎంత మదన పడుతున్నాడు అనేది తనకు తెలుసు. అండ్ ద రియలైజేషన్, తను ఫస్ట్ టైము ఆ 7 సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి వీడని ఇంట్లోకి పంపించేసి తను చేయాల్సింది ఏదో చేసి మళ్ళీ తన ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ గిరి ఏందన్న టెన్షన్గా ఉన్నావు అనేసరికి తనకు అప్పుడు అర్థమవుతుంది, ఓకే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలుస్తున్నాయి టెన్షను అని, కాబట్టి నేను ముందు దాన్ని కవర్ చేయాలి అని చెప్పి, ఏంటి రా నువ్వు అది ఇది ఆ బిల్లు కట్టలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని అరచేసి మొత్తానికి కవర్ చేసి వచ్చిన తర్వాత మన భయమే మన ప్రాబ్లమ్ని బయట పెడుతోంది, అది గనక లేకుండా ఫేస్ ప్రశాంతంగా ఉంటే భయం లేకుండా మనం అంటే ఆ ఫేస్ని ఎప్పుడు కూడా ప్రసన్నంగా అటు పెట్టుకుంటే ఎదుటివాడికి మనం ప్రాబ్లంలో ఉన్నామన్న విషయం తెలియదు అని ఇందాక మనం కథలో చెప్పుకున్నట్టే. నెక్స్ట్ రోజు మండే మార్నింగ్ తను వెళ్ళాడు, వెళ్ళినప్పుడు మరి ఫేసు టెన్షన్గా ఉంటే అడ్మిరల్కి ఇది కూడా గుర్తొచ్చేది, దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఇంకోటి ఉంది కాబట్టి అది గుర్తురాలేదు. సో అలాగా మళ్ళీ ఫ్యామిలీ మొత్తాన్ని ప్రిపేర్ చేయడం, ఒకవేళ పోలీసులు వస్తే అని, వస్తారా అంటే గ్యారంటీగా వస్తారు కానీ మనం సిద్ధంగా ఉండాలి దానికి, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంత దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. ప్రాబ్లం అనేది అదేమి మనం బెంబేలు పడిపోవడానికి కాదు, మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి. కాబట్టి అనుకోని ప్రమాదం వచ్చింది ఓకే, అలాంటప్పుడు ఎవరు కూడా అమ్మో రిస్క్ అవుతుంది అని చెప్పి ఓకే అని ఎవరు అనరు, ఖచ్చితంగా పోరాడతారు. ఆ పోరాటంలో ప్రాణం పోయింది, బట్ హీ డిజర్వ్స్ ఇట్, అలాంటి పిచ్చి పనులు చేసినప్పుడు ఇలాగే జరుగుతుంది. కానీ దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఆ తర్వాత తను ఇంకో చోటికి తీసుకెళ్ళడం, వేరే ఊరికి భీమవరం వెళ్ళి అక్కడ ఏంటి హోటల్ బిల్స్ అవి తీసుకుని సినిమా చూసి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని ఫస్ట్ అది నాకు ఆల్మోస్ట్ 2 సార్లు చూస్తున్నాగా నాకు ఆ లాజిక్ అర్థం కూడా కాల. అంటే ఒక మనిషిని ఆ టైం ట్రావెల్కి తీసుకెళ్ళడానికి తను పడ్డ కష్టం, నిజంగా దృశ్యం ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనేది, అంటే సినిమా చూసిన నాలెడ్జ్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంది. మామూలుగా మనం చదవడం అంటే ఏవి కూడాను విజువల్ క్లాసెస్ ఏమి ఉండవు, క్వశ్చన్ ఆన్సర్లు చదువు మన స్కూల్ చదువు ప్యాటర్న్ విషయానికి వస్తాయి. కానీ 4వ క్లాస్ వరకే చదివిన అతను ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఒక కథని అల్లగలిగాడు, దాంట్లోని విషయాల్ని అంతలా నమ్మించగలిగాడు ప్రతి వాళ్ళని, ఏదో ఒక్కళ్ళని కూడా కాదు. థియేటర్ ఓనరు, ఆ ప్రొజెక్టర్ వేసే అబ్బాయి దగ్గర నుంచి మొదలు పెడితే, రెస్టారెంట్ ఓనరు, బస్ కండక్టరు, లాడ్జ్ ఓనరు, అందరినీ అలాగే నమ్మించగలిగాడు అని అంటే ఖచ్చితంగా ఆ విజన్కి సంబంధించిన క్లారిటీ తనకి ఎంత ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఒక 2 రోజుల ముందే తను ఒక్కడే వెళ్తాడు, కానీ అసలు అప్పుడు ఎవరిని పలకరించాడు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకుని వెళ్తాడు, అప్పుడు మళ్ళీ పలకరిస్తాడు అందరినీ. ఇది 2 రోజుల గ్యాపే కాబట్టి వాళ్ళందరినీ కూడాను అప్పుడు వచ్చినట్టే 2వ తారీఖు మేము వెళ్ళాం కదా, 3వ తారీఖు మీరు కలిశారు కదా అని పదే పదే ఒకటే విషయాన్ని చెప్తూ ఉండడం వల్ల మనకు అది రిజిస్టర్ అయిపోతుంది. ఓకే 2వ తారీఖు వెళ్ళాడు, 3వ తారీఖు వచ్చాడు, 2వ తారీఖు వెళ్ళాడు, 3వ తారీఖు వచ్చాడు, ఇది అలా గుర్తుండిపోతుంది. 1కి 2 సార్లు అంటూ ఉండడం, మొన్న కూడా 2వ తారీఖు వెళ్ళి 3వ తారీఖు వస్తున్నప్పుడు నువ్వు టికెట్ తీసుకోలేదు, ఈసారి కూడా తీసుకోకపోతే కష్టం అది ఇది అంటే కండక్టర్కి ఓకే ఇలా అన్నమాట. ఈ డేట్స్ని ఆధారం చేసుకుని ఆ తర్వాత పోలీసు అమ్మ పోలీస్ అతను ఉంటాడండి, ఆ షాక్లో చేసిన అతను అమ్మ అతను చూస్తేనే భయం వేస్తుంది, అతను కళ్ళు చూస్తేనే అని తెలుగులో ఎంత భయంకరంగా చేశాడండి అతను, అమ్మో నిజమైన పోలీస్ అనిపిస్తుంది. ఆ తర్వాత నదియా యాక్టింగ్, తనేం లేదు తను తన డ్యూటీ తను చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియలో లాస్ట్లో అయితే అరే అక్కడ ఇన్వెస్టిగేషన్ని కొడుకు అన్నటువంటి అనురాగం కొంచెం డామినేట్ చేస్తూ ఉంటుంది ఎట్ టైమ్స్, మామూలు ఇన్వెస్టిగేషన్ కాకుండా కొన్ని చోట్ల ఈగో డామినేట్ చేస్తూ ఉంటుంది. వీడేంటి అసలు నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు, నాకు ఎంతకీ ఆన్సర్ తెలియట్లేదు, ఇంత తెలివైన దాన్ని అయి ఉండి వీడు నన్ను బోల్తా కొట్టిస్తున్నాడు, ఎలాగోలాగా చెప్పించాలని కొట్టేనే సరే చెప్పించు అంటుంది ఆ షాక్ విలన్తో. సో అలాగా అంటే ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే ఎక్సలెంట్ అసలు ఒక మాటలో చెప్పాలంటే. లాస్ట్లో మళ్ళీ పిల్లల్ని ట్రైన్ చేసే విధానము, ఆ సాయిబాబా ప్రవచనాలు చెప్పారు అని అన్నప్పుడు సీడీ తీసుకొచ్చి మొత్తం అందరూ వినడం, కాలేజ్లో మళ్ళీ ఇంట్రోగేషన్ వెళ్తే గనక మళ్ళీ సేమ్ అదే విషయాన్ని అమ్మాయి చెప్పడం, చిన్న పిల్ల దగ్గర నుంచి అందరినీ వాళ్ళ కళ్ళల్లో భయము ఉంది, అట్ ది వెరీ సేమ్ పాయింట్ ఆఫ్ టైం మా నాన్నున్నాడు నాకు ఏం కాదన్నటువంటి ధైర్యము ఉంది, రెండింటిని అలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ వెంకటేష్ పర్ఫెక్ట్ ఫాదర్గా నటించాడు, చాలా బాగుంది. సరే మీనా వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత వచ్చింది, అప్పుడెప్పుడో వచ్చింది తర్వాత మళ్ళీ రాలేదు, బట్ అసలు అవుట్ అండ్ అవుట్ మనకి ఎంతసేపు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడైతే సస్పెన్స్ సస్పెన్స్ ఎలా బయటపడతాడు అన్నది తెలియడానికి భలే తీసుకొచ్చింది అసలు ఆ టేకింగ్ విధానం కానీ చాలా బాగుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మీరు ఇక్కడ ఉండగా నాకే భయం లేదు అని అంటే చూశాడు వెంకటేష్, ఆ పోలీస్ స్టేషన్లోనే పాతి పెట్టారు, అక్కడ ఏదో ఫ్లోరింగ్ పని జరుగుతుందని, అంటే ఫస్ట్ వేరే చోట ఉంచినా కూడా తర్వాత ఇదైతేనే సేఫ్ అని చెప్పి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు పోలీస్ స్టేషన్లోనే పాతి పెట్టేస్తే ఇంకా వేరే ప్రాబ్లం ఉంది. ఆఖరికి ఒక బ్యాడ్ పేరెంట్ అంటే నిజానికి బ్యాడ్ కూడా కాదు, ఇద్దరు వర్కింగ్ కాబట్టి పిల్లాడి మీద పెద్దంత శ్రద్ధ పెట్టకపోవడం వల్ల వాడు క్రెడిట్ కార్డుతో ఆ మొబైల్ ఈ మొబైల్ అన్ని కొనడము, వాటి వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది, కానీ కన్న ప్రేమ ఇవన్నిటిని కప్పేస్తోంది, వీటి వేటిని చూసేటటువంటి ఒక విజ్ఞతను ఇవ్వలేదు అని నదియా పోర్షన్. అలాగే వెంకటేష్ వాళ్ళేమో ఎట్లా ఒక కష్టం వచ్చింది దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే విషయం మీద పిల్లలకు చెప్పిన తీరు, అసలు ఆ సిమ్ ఒకటి కొని ఒక డొక్కు మొబైల్ ఒకటి కొని తన సిమ్ను అందులో పడేసి ఆ తర్వాత దాన్ని ఒక లారీలో వేసి జీపీఎస్ ట్రాకింగ్, అసలు ఎన్ని సినిమాలు చూస్తే ఇలాంటి కొన్ని ఆలోచనలు వస్తాయండి, ఆ టైంకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండి అది పనిచేయడం గ్రేట్. ఆ స్టోరీ టేకింగ్లో తను పద్దాక చాలా సినిమాలు చూస్తాడు, ఈవెన్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఒక సినిమా ఏదో చూస్తాడు దాంట్లో ఇది ఉంటుంది, అందుకని ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి తనకు, తను అమలుపరిచే ప్రతి ఒక ఇన్సిడెంట్లోనూ తను చూసిన ఒక సినిమా సీన్ గుర్తొచ్చి అవన్నీ దాంట్లో ఇంప్లిమెంట్ చేసి ఇంకొక చిన్న సిమ్ మొబైల్ కొని డొక్కు మొబైల్ దానికి వేసి దానిలో పడేసి ఓకే వీళ్ళు ఇక్కడ లేరు ఇంకెక్కడో ఒరిస్సా దగ్గర ఉన్న తర్వాత కోల్కతా దగ్గర అయిపోయింది అని అంటే అలా ఎలా అయిపోతుంది ఖచ్చితంగా ఎక్కడో ఉండుండడాన్ని అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లేట్ అవుతున్న కొద్ది తనకి కవర్ చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా అందుకని అట్లాస్ట్ చెప్పేస్తాడు మీ అమ్మాయిని మా అమ్మాయిని మీ అబ్బాయి ఇలా చేశాడు అందుకని అది తప్ప వేరే ఎటువంటి పగలు ప్రతీకారాలు లేవు అది ఇది నదియా కూడా రియలైజ్ అవుతుంది అని తర్వాత జాబ్ మానేస్తుంది బట్ మూవీ పరంగా మటుకు ఎవ్రీ మూమెంట్ అసలు మనల్ని ఎంత టెన్షను అసలు మనమే ఆ ప్రాబ్లంలో ఉన్నామేమో అనిపించేటంతలా కూర్చోబెట్టి చూపిస్తుంది ఆ మూవీ అందుకే ఇవాల్టి బెస్ట్ వాచ్ మూవీ ఇది సో ఇది ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటుంది మీ ఆర్జే వెన్నెల ఇంతవరకు ఆర్జే వెన్నెల సరిగా వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు అజయ్ వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం October 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
If you're shopping while working, eating, or even listening to this podcast, then you know and love the thrill of a deal. But are you getting the deal and cash back? Rakuten shoppers do. They get the brands they love, savings, and cash back. And you can get it too. Start getting cash back at your favorite stores like Levi's, Plow and Hearth, Adidas, Sephora, and Neiman Marcus. Stack sales on top of cash back and feel what it's like to know you're maximizing the savings. And it's easy to use. And you get your cash back sent to you through PayPal or check. The idea is simple. Stores pay Rakuten for sending them shoppers, and Rakuten shares the money with you as cash back. Download the free Rakuten app or go to Rakuten.com to start saving today. It's the most rewarding way to shop. That's Rakuten. Rakuten.com.